ఈ ఆదిశేషుడికి నా స్వామి మృదంగం వాయిస్తూ ఉంటే, ఆయన నాట్యం చేస్తూ ఉంటే నేను చూడడం అవలేదే ఎలాగా అనుకుని ఒకసారి నారాయణ్ని అడిగట్ట, నాకు అది చూసే అదృష్టం కావాలి. సరే, నీ తేజస్సు అక్కడ ఉన్నటువంటి క్షేత్రం తిలైవనానికి వెళుతుంది అని చెప్పి, అప్పుడు ఆదిశేషుడు తన యొక్క తేజశక్తితో మరొక ఆకారం ధరించి వచ్చి ఈ తిలైవనం చేరుకున్నాడు. అక్కడ అలా వచ్చిన ఆయన పేరే పతంజలి మహర్షి. ఈ పతంజలి మహర్షి ఈ వ్యాఘ్రపాదుని కలుసుకున్నాడు. ఏమిటి విశేషం అంటే, ఇదిగో నారాయణ యొక్క ఆజ్ఞతో వచ్చాను, ఎప్పుడు అనుగ్రహిస్తాడో స్వామి ఎదురు చూస్తున్నాను అని అంటే, వారిరువురూ కలిసి ఆ శ్రీమూలనాథుని వద్ద పంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఉన్నారు. అక్కడ విశేషం ఏమిటంటే, ఆ శ్రీమూలనాథుని వద్ద కానీ జపం చేస్తే 1 లక్షై ఫలిస్తుంది. అంత విశిష్టమైనటువంటి మహాలింగం అది శ్రీమూలనాథుడు అని. సమస్త శివలింగ శక్తులకి మూలశక్తి కనుక శ్రీమూలనాథ అని పేరు దానికి. తర్వాత తమిళులు తిరుమూలనాథర్ అని పిలుచుకున్నారు ఆయన. ఇదే పేరుతో ఒక సిద్ధుడు ప్రసిద్ధి చెందాడు తర్వాత, ఈ శివుడి పేరుతో తిరుమూలనాథుడని. ఆయనే వైదిక శైవ సిద్ధాంత ప్రవక్త అయినటువంటి మహాత్ముడు. మొదటి రోజే ఆయన గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం కనుక ఈరోజు ఆయన ప్రస్తావన తీసుకురావడం లేదు. మొత్తానికి ఆయనకి పేరు రావడానికి కారణమైనటువంటి శ్రీమూలనాథుడు ఇక్కడున్నాడనమాట. ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కలిసి శివారాధన చేస్తూ ఉండగా ఒక స్వరం వినబడిందిట. అదేమిటి అంటే, పుష్యమాసంలో వచ్చేటువంటి ఒక పూర్ణిమ, అంటే పుష్యమీ నక్షత్రయుక్త పూర్ణిమ పుష్యమాసంలో వస్తుంది. ఆ పూర్ణిమ నాడు గురువారం నాడు ప్రదోష సమయంలో మీకు ఇక్కడ శివతాండవ దర్శనం లభిస్తుంది అనే స్వరం వినబడింది. అంటే వారి యొక్క జపం తపం సిద్ధి పొందిందనమాట. వెంటనే వారు ధన్యులమయ్యేమని భావించి ఏకాగ్ర బుద్ధితో ఆ దివ్యానుభవానికి సంసిద్ధులై కూర్చున్నారు. అక్కడ ఒక్కసారి వారు ఆ ప్రదోష వేళ ఒక అద్భుతమైన నాదం వినిపించింది. ఏమిటి నాదం అని చూసేటప్పటికల్లా ఒక కాంతిమయమైనటువంటి ఒక మహావేదిక అక్కడ ఆవిర్భవించింది. ఆ వేదికపై క్రమంగా అనేక మంది దేవతలు ఒకవైపు, మహర్షులు మరొక వైపు, ఇక దివ్యలోకాల నుంచి వచ్చేటువంటి గంధర్వులు, సిద్ధులు, కిన్నెరలు, ఇత్యాదులు అందరూ వస్తున్నారు. వారు చూడాలనుకునే శివతాండవం వస్తున్నది వీరందరూ. వీరందరూ కూర్చుని ఉన్నారు. దీనికి నడుమ ఒక వేదిక మళ్ళీ సిద్ధమయ్యిందిట. ఈ లోపల అక్కడికి నందీశ్వరుడు వచ్చేట, అంటే వృషభ రూపంలో ఉండడమే కాక ప్రమదగణాలలో ప్రముఖుడిగా ఉంటూ నందీశ్వరుడు సేవించుకుంటూ ఉంటాడు. అలాంటి ప్రమదగణాలలో ప్రముఖుడిగా ఒక చక్కని బెత్తాన్ని పట్టుకుని గణాధిపుడిగా చెప్పడానికి ఆ బెత్తం పట్టుకుంటారు. అలా వచ్చేట నందీశ్వరుడు వచ్చి అందరినీ హెచ్చరిక చేశాడు. అంటే సభనంతటి తీర్చిదిద్దాడనమాట. రాబోతున్నాడు స్వామి, అందువల్లను సభనంతటి తీర్చిదిద్దాడు. ఈ లోపల నట్టువాంగం సిద్ధమైంది అక్కడ. ఆ నట్టువాంగం వాగ్దేవి ధృతవల్లకి, సరస్వతీదేవి వీణ పట్టుకుని కూర్చున్నది, లక్ష్మీదేవి గానం చేయబోతున్నది, బ్రహ్మదేవుడు తాళం వేయబోతున్నాడు, ఇక ఇంద్రుడు మురళిని పట్టుకుని వ్రాయించబోతూ ఉంటే ఆ సమయంలో నారాయణుడు మృదంగం పట్టుకుని సిద్ధంగా ఉన్నట్ట. ఆయన మృదంగ ధ్వని ఇచ్చిన వెంటనే నంది నాందీ ప్రస్తావన చేశాడు. ఈ నాందీ ప్రస్తావన చేసిన వెంటనే అక్కడ మధ్యలో ఉన్న ఒక వేదికపై తెర ఉంది. ఎంతవరకు ఆ తెర ఒక్కసారి తొలగింది. అక్కడ సింహాసనం మీద కూర్చుని శివకామసుందరి జగజ్జన్ని ప్రకాశిస్తూ చిరునవ్వులు చిందుతూ ఉంటే ఆమె అధ్యక్షతలో గోచరించాడు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం. అఖిల భువన సర్వభౌముడైన నటరాజస్వామి ఒక్కసారి గోచరించాడు. ఆయన గోచరించగానే 1000 దుందువులు ఒక్కసారి మొరుగినట్లుగా, 1000000 వీణలు ఒక్కసారి రవళించినట్లుగా, అనంత వేణునాదములు మ్రోగినట్లుగా నాదశక్తి అంతా విజృంభించి కనిపిస్తున్నది. పరంజ్యోతిస్వరూపుడైన నటరాజు కాంత్యమండల మధ్యంలో వృత్తం ప్రారంభించాడు. ఆ దివ్యమైన నాట్యం సాగుతోంది. ఈ నట్టువాంగమంతా అందులో భాగం కల్పించుకుంది. అందులో సమస్త విశ్వ చలనము కనిపిస్తోందిట. సమస్త విశ్వ చలనానికి మూలమైన చైతన్యం ఎక్కడ నర్తిస్తోంది. విశ్వ చలనంలో దేవతలందరూ పాత్రలే. అందుకే స్వామి నాట్యంలో నారాయణుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సరస్వతి వీరందరూ ఉన్నారంటే అర్థం ఈ విశ్వం నిరంతరం చలనశీలమైతే విశ్వ చలనమే నాట్యమని, ఇందులో సమస్త దేవతాశక్తులు కలిసి ఉన్నాయని, ఇందరి శక్తులతో కలిసి నర్తిస్తున్నటువంటి వాడు ఆ పరమాత్మ పరంజ్యోతి సదాశివుడు. ఆయన నాట్యం సాగుతోంది. ఈ దివ్య నాట్యాన్ని దర్శిస్తూ వ్యాఘ్రపాదుడు పతంజలి పులకించిపోయారు. అప్పుడు వారిని అనుగ్రహిస్తాడు ఆ నటరాజు. దర్శన మాత్రం చేత ధన్యులైపోయారు వాళ్ళు. అంతేకాదు ఆ పతంజలి ఈ శివోపాసన వల్ల శివనాట్య దర్శనం వల్ల ఎంత ధన్యుడయ్యాడంటే ఆ నాట్యంలో ఆయన గోచరించింది ఏమిటి అంటే సమస్త విద్యలు అందులోంచి కనిపించాయి. ఎందుకంటే నాట్యం అంటేనే సమస్త విద్యల సాకారం. నాట్యంలో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, అదే సమయంలో దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం నుంచే చిత్రం శిల్పం కూడా ఆవిర్భవించింది. సమస్త కళలకి మూలం నాట్యం కనుక నాట్యం ఒక పరిపూర్ణ సర్వాంగీణ కళ అనమాట. శిల్ప చిత్ర అటువైపు నృత్య గీత సాహిత్య సర్వ కళలకు మూలమైనటువంటి దివ్య నాట్యంలో అన్ని విద్యలు కనిపించాయి ఆయనకి. అందుకే పతంజలి సర్వ విద్యా గురువై ప్రకాశించాడు. దేనిలో గురువు అంటే ముందు శబ్దశాస్త్రానికి గురువయ్యాడు పతంజలి. అందుకే వ్యాకరణం నేర్చుకునే సంస్కృత విద్యార్థులు ముందు నమో మహద్భ్యో పతంజలిభ్యో కాచ్యాయన పతంజలిభ్యో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః నమస్కరించుకుంటారు. వారు కాచ్యాయనుడు పతంజలి మొదలైన మహర్షులను నమస్కరించుకుంటా. కనుక అక్షర విద్యకి ఆది మూలం పతంజలి. ఇక పరమాత్మని ఆవిష్కరింపజేసుకునే గొప్ప విద్య ఉంది, అది యోగ విద్య. ఈ యోగ విద్య సామాన్యమైనటువంటిది కాదు. పాశ్చాత్య దేశస్థులు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోయి యోగ విద్య మీద అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇంత యోగ విద్యకి మూలమైనటువంటి గురువు పతంజలి. పతంజలి యోగ సూత్రములు అద్భుతమైన రచన. కనుక అటు యోగ విద్య, ఇటువైపు శబ్ద విద్య, వీటన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు పతంజలి. అలాంటి పతంజలికి ఇంత శక్తి రావడానికి కారణం ఈ తిలైవనంలో స్వామి యొక్క నాట్య వైభవాన్ని దర్శించాడు. ఇప్పుడు ఆ వ్యాఘ్రపాదుడి కారణంగా ఇంత ప్రారంభమైంది గనక ఆ ఊరి పేరు పులియూరు అయిపోయింది. పులి ఊరుట, పులి ఊరు అంటే దానికే వ్యాఘ్రేశ్వర క్షేత్రము అని పేరు కూడా వచ్చింది. పుండరీకపురము, వ్యాఘ్రేశ్వర క్షేత్రము, చిదంబరం, ఎన్ని పేర్లు. ఇక్కడ ఆ స్వామి యొక్క ఆ నాట్య వైభవం దివ్యాది దివ్యం. ఆ స్వామిని కుంచితాంఘ్రి అని అంటారు. చాలా రమ్యమైన ఆకృతి కదా స్వామివారిది. నటరాజస్వామి యొక్క ఆకృతి అంటే కుంచితాంఘ్రి. ఒకవైపు అభయహస్తము, ఆ కింద డోలాహస్తము, మరి ఒక వైపు అపస్మారుడు అనేటువంటి రాక్షసుణ్ణి దక్షిణహస్తంతో మర్దన చేస్తూ వామహస్తాన్ని ఎత్తి కాస్త వంచేట. అలా వంచిన పాదం పేరు కుంచితాంఘ్రి అని. ఆ పాదం కానీ పట్టుకుంటేట మోక్షం ఇస్తాడు. అందుకే అందరి దృష్టి ఆ పాదం మీదే. అందుకే కుంచితాంఘ్రిం భజేహం అని ఒక మహాత్ముడు రాశాడు. అయితే విశేషం ఏమిటంటే ఈ నటరాజతత్వాన్ని బాగా అర్థం చేసుకున్న పాశ్చాత్య మేధావులు చాలామంది ఉన్నారు. అసలు ప్రపంచ దేశాలకి ఈ హిందూ మతం యొక్క ఔన్నత్యం అర్థమైంది నటరాజతత్వం ద్వారా. ఒకటి యోగ విద్య, శబ్ద విద్య మొదలైనవి. ఈ శబ్ద విద్య నుంచే మంత్ర విద్య అంతా ఆవిష్కరించింది కనుక మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం, ఈ రెండు ముందు ఆకర్షించే పాశ్చాత్య మేధావులను. ఆడు తర్వాత ఆకర్షించినది శివుని యొక్క నాట్యతత్వం. ఈ విషయం మనం అనేక మార్లు అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కూర్చున్న చాలామందికి ఇది పునరుక్తి కూడా అవచ్చు. కనుక ఆ విషయం ఎక్కువగా ప్రస్తావించకుండా అణుశాస్త్రవేత్తలైనటువంటి అనేక మంది, అలాగే భౌతిక శాస్త్రవేత్తలైన, విజ్ఞాన శాస్త్రవేత్తలు, ప్రపంచ ప్రసిద్ధులైనటువంటి వారు, ఈ దేశానికి చెందని వారు, అది గమనించండి. మనం ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాం. మన దేవతల యొక్క వైభవాన్ని మనం గమనించలేకపోతున్నాం. సంకుచితమైన పరిధుల్లో ఇరుక్కుపోయి భగవత్ తత్వాన్ని తెలియకుండా ఎవరిని పడితే వాణ్ణి భగవంతుడితో సమానమని కలిగే స్థితికి కూడా దిగిపోతున్నాం. భగవానుడి యొక్క స్థితిని అర్థం చేసుకోలేక ఆ పరతత్వాన్ని భిన్న దృష్టితో చూస్తున్నటువంటి స్థితిలోకి కూడా వెళ్ళిపోతున్నాం మనం. ఇలాంటి స్థితిలో మనముంటే ఇవి కేవలం విగ్రహాలు నామాలు కాదయ్యా, వీటి వెనకాలుండే తత్వాన్ని గ్రహించండి అని చెప్పారు. నామరూపాలతో ఆగిపోతే మతం, నామరూపాల్లో ఉన్న తత్వాన్ని గ్రహిస్తే ఆధ్యాత్మికత. అది తెలుసుకోవాలి. ఆ ఆధ్యాత్మికత దిశగా మనం ఎదగాలి నామరూపాల ఆధారంగా. అలా ఎదగడం ఎలాగో మనకు పాశ్చాత్యులు చూపిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అలా చూపించిన వాళ్ళల్లో 60వ దశకంలో అంటే 1960స్లోనే జరిగిన గొప్ప విశేషం ఏమిటంటే, ఆ రోజుల్లో డాక్టర్ ఫిడ్జాఫ్ కాప్రా అనే ఆయన టావ్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకంలో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని ప్రత్యేకించి అధ్యయన విషయాలు రచించాడు. ఆశ్చర్యం వేస్తుంది మనకి, నటరాజతత్వాన్నంతటిని అందులో రచించాడు. దాని తర్వాత ఎన్ని రకాల పరిశోధనలు జరిగాయంటే, డాక్టర్ కెన్నెత్ ఫోర్డ్ అనేటటువంటి అణుశాస్త్ర విజ్ఞానవేత్త కూడా అనేక పరిశోధనలు చేసి శివనాట్య విశేషాలే అని వర్ణించాడు అందులో పూర్తిగా. ఆ తదనంతరం కూడా పాశ్చాత్య కళాకారులు అంటే నాట్య విద్య ఇత్యాది విద్యలు అక్కడున్న వాళ్ళు, వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయి ఆ శివుణ్ణి అద్భుతంగా కీర్తించారు. అందులో ఒక నాట్యకర్త అంటుంది విదేశాల నుంచి వచ్చే ఒక ఆమె, ఆ శివుడు ఎవరయ్యా అంటే అల్టిమేట్ ఎంబాడిమెంట్ ఆఫ్ రిధమ్ అని చెప్పింది. సృష్టిలో ఉన్న లయకి ఒక సమగ్ర ఆకృతి, నటరాజాకృతి అని కీర్తించింది. ఇలాగుంటే ఇటీవల కాలంలో డేవిడ్ స్మిత్ అనేటటువంటి ఒక మహానుభావుడు లార్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే పుస్తకం రాశాడు. అని శివ, లార్డ్ ఆఫ్ డ్యాన్స్ శివ అనే పుస్తకం. అద్భుతమైన గ్రంథం అది. అది పరిశీలిస్తే అసలు మనం ఎంత వెనకబడిపోయామా అనిపిస్తుంది మనకి. ఇటీవల విడుదలైనటువంటి గొప్ప గ్రంథం అది. దీన్ని ఆధారం చేసుకుని ఒక 1000 పేజీల సమగ్ర గ్రంథం కూడా తయారైంది, కేవలం చిదంబరం నటరాజు మీద. ఎంత సబ్జెక్ట్ అక్కడ ఉందో చూడండి. నటరాజు తత్వాన్ని ఆధారం చేసుకుని ఏ పరంజ్యోతి పరమాత్మ తత్వం ఉందో, ఆ పరమాత్మ తత్వం విశ్వంలో ఎలా వ్యాపించి ఉందో చూపించేదే శివతాండవం అంటే విశేషం. ఆ అచలతత్వం నిరంతర చైతన్యంగా పరివర్తనం చెందినప్పుడు ఉండేటువంటి లక్షణాన్ని చెప్తుంది ఈ శివతాండవం అనేటువంటిది. దీని విషయమై రచించాడు. ఇలాగా మేధస్సు వికసించి ఇంకా ఇంకా ఎదగవలసినటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి గొప్ప మతంలో పుట్టాం మనం, గొప్ప ధర్మంలో పుట్టాం. అలాంటిది మేధస్సును కుంచుకుపోయేలా చేసుకుని ఇక్కడ శివుడని అటు విష్ణువని కొట్లలో కొట్లాటల్లో కొట్టు తిరుగుతున్నాం మనం ప్రస్తుతం. అలా కాకుండా పరిధిని విస్తరింపజేస్తే విశ్వమంతా వ్యాపించిన అనంత శివత్వం విష్ణువై గోచరిస్తుంది, విష్ణువు శివుడై కనబడతాడు. అలాంటి విశిష్టమైన భవ్య సంస్కృతి యొక్క వైభవాన్ని వర్ణించుతూ ఈ కుంచితాంధ్రి స్తవం అనే దానికి ఈ డేవిడ్ స్మిత్ చాలా గొప్ప వ్యాఖ్యానం చేశాడు. 9 శ్లోకాలున్న ప్రాచీన మహర్షుల స్తోత్రానికి ఈ డేవిడ్ స్మిత్ ఇంగ్లీష్లో వ్యాఖ్యానం రచించాడు. అదంతా నేను చెప్పుకుంటే మరో 9 రోజులు కావాలి మనకి. అంత విస్తృతుంది కేవలం కుంచితాంఘ్రిం భజేహం అనే దానిలో. ఆ విశేషమైన ఆ స్తోత్రంలో ఆదౌ మాసే మృగాక్షే సురగురు దివసే పుష్యమీ పూర్ణిమాయాం భిత్తౌ శ్రీ చిత్ సభాయాం మునివర తపసా దత్త వక్పూతయే యః వృత్తం కృత్వావసానే ఫణధర వపుషం వ్యాఘ్రపాదం మహర్షిం చాహూయాభ్యామదాబ్జో నియత నివసతిం కుంచితాంఘ్రిం భజేహం అని కుంచితాంఘ్రి స్తవంలో ఇప్పుడు చెప్పిన ఇతివృత్తం అంతా ఆ శ్లోకంలో చెప్పబడింది. ఏ విధంగా వ్యాఘ్రపాదుడు పతంజలి శివుణ్ణి కొలుచుకున్నారు అని. అందుకే పతంజలి ఆ మా నాట్య వైభవాన్ని చూస్తూ ఒళ్ళు పులకించిపోయి పరవశించి ఊగిపోయేట. ఊగిపోవడం పతంజలికి సహజమే, కారణం సర్పం, మహాసర్పం. విశేషం ఏమిటి అంటే ఆ సర్పమే కుండలిని శక్తికి ప్రతీక. మనలో ఉన్న కుండలిని శక్తి అందులో కదిలే చైతన్యమే శివతాండవ వైభవం. అందుకే యోగికి మాత్రమే అర్థమవుతుంది యోగీశ్వరుడిని యొక్క శివుని యొక్క తత్వం. అందువల్లనే ఆ మహాయోగి రచించాడు ఈ శివతాండవం చూస్తూ పులకించిపోయి ఆ పతంజలి వాక్కులని వ్యాకరణ విద్యని ప్రపంచంలో వ్యాప్తి చేసిన ఆ పతంజలి ఆనందంతో ఆ చిదంబర నటరాజుని చూసి స్తుతిస్తూ అంటాడు. సదంచిత ముదంచిత నికుంచిత పదం ఝల ఝలంచలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మతంచల పదంజనన భంజనకరం కదంబ రుచిమంబర వసంపర మమంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణింబుద హృదంబుజ రవింపర చిదంబర నటం హృది భజ అని స్తోత్రించాడు ఆయన. అనంత నవరత్న విల సత్కటక కింకిణి ఝలంఝల ఝలంఝల రవం ముకుంద విధి హస్తగత మర్దళ లయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరథ భర్గిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ అని సనక సనందనాది మహాత్ముల చేత వందితుడైనటువంటి ఆ నటరాజస్వామి వైభవాన్ని ఇన్ని విధాలుగా పతంజలి వ్యాఘ్రపాదుడు వర్ణించితే శివుడు సంతోషించి ఏమి కావాలన్నాడు. ఏమిటయ్యా ఈ నర్తన నిరంతర ప్రదోష సమయాల్లో నువ్వు ఇక్కడ సాగించాలి అన్నారు. సరే, ఈ క్షేత్రమే హృదయక్షేత్రం గనక హృదయక్షేత్రంలో నర్తించే శివచైతన్యం ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాన యంత్రారూఢాని మాయయ అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా. ప్రతివారి హృదయక్షేత్రంలో ఉండి ఏ ఈశ్వరుడి సమస్తము చలింపజేస్తున్నాడో ఆ ఈశ్వరుణ్ణి అర్చన చెయ్యు అని కృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశం చేసిన విషయం మనకు తెలుసు. కనుక మన హృదయముల్లో భ్రామయన్ సర్వభూతాన్ని చలింపజేసేవాడు అదే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తికి కేంద్రమైన చిత్తమే చిదంబరం. అక్కడ వ్యాపించి ఉన్నటువంటిది శివుని యొక్క జ్ఞానతత్వం. ఇది గోచరిస్తుందా? గోచరించదు. మన శరీరంలో బయటకు గోచరించేది కేవలం స్థూలదేహమే. దా స్థూలదేహం ఇంకా గోచరించాలంటే కొయ్యాలి, లోపల ఉంది కనబడాలంటే. పిల్లవాడికి లోపల రక్తం ఉంది ఎముకలు ఉంటే వాడికి అర్థం కాదు, ఉన్నాయని చెప్పినా వాడికి అర్థం కాదు. కోసి చూపిస్తామా అంటే వాడిని నమ్మించడానికి ఎవరికి వస్తాం. అదేవిధంగా మన హృదయం లోపల ఉన్నటువంటి ఆ పరశివ చైతన్యం అనేది గోచరించాలంటే ఆధ్యాత్మికంగా యోగపరంగా ఎదగని బుద్ధులకి అర్థం కాదు. సాధన, తపస్సు, చింతన ఇత్యాదులు చేసి శివుని శరణు వేడిన వారికే ఆ హృదయం చుట్టూ ఆవరించిన తెరలు తొలగి లోపల చిదాకాశం గోచరిస్తుంది. అందుకే తెరల మాటున దాగి ఉన్నది, అంతేగాని లేనిది కాదు, ఉన్నది కానీ మాటున దాగి ఉన్నది, మాటున దాగినటువంటిది. అందుకే పరతత్వం ఎక్కడుంటుందయ్యా అంటే నిహితం గుహాయాం అని ఉపనిషత్తు చెప్పింది. ఎక్కడుంటాడు? నిహితం గుహాయాం, గుహ లోపల ఉంటాడట. ఏదయ్యా గుహ? దహర గుహ, దహరము అని దాని పేరు. దహరము అంటే హృదయ గుహ, హృదయ గుహ. గుహ అంటే రహస్యం అని అర్థం అనమాట. కనుక హృదయ గుహ అంటే హృదయం నిండా వ్యాపించిన చిదంబరం ఎలా ఉన్నది అంటే రహస్యంగా ఉంది. ఈ తెరలు దాటితే గానీ కనబడదు, కనుక చిదంబర రహస్యం అని అన్నారనమాట. అందుకే మనం చిదంబర క్షేత్రానికి వెళితే నటరాజస్వామిని దర్శనం చేసిన తర్వాత ఒక తెర తొలగించుతారు. కనబడిందా అంటే ఏదో కనబడే లోపల వాడు తెర వేసేస్తాడు. అదే నుండి చిదంబర రహస్యం అంటాడు. ఉందా అంటే ఉంది, తెలిసిందా అంటే తెలియలేదు. అది అది ఉండడం వల్లే ఇంత నడుస్తుంది కానీ తెలియట్లేదు. అది తెలుసుకునే ప్రయత్నం. రహస్యం అనే దాన్ని తెలుసుకోవాలనే తాపత్రయం ప్రతివాడికి ఉండాలి. కనుక మన గుప్పెడంత గుండెలో నిరంతరం నర్తన చేసేటటువంటి ఆ శివ చైతన్యాన్ని దర్శించాలి. అందుకు ఏది ఆధారం? మన శరీరం అనే ఆలయం ఆధారం. శరీరం అనే ఆలయంలో హృదయం అనేటటువంటి స్టేజ్ ఉంది. ఈ శరీరం అనే ఆలయం ప్రధానమైన స్టేజ్ అయితే అందులోపల శివుడు నర్తన చేసే మూల వేదిక అవుతుంది హృదయం అనమాట. అందుకే మూలనాధర్ అన్నారు. మన శరీరంలో చైతన్యం ప్రసరిస్తుంది, కానీ ఇంత చైతన్యం ప్రసరించడానికి కారణమేమిటి? హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ వల్ల ప్రకాశిస్తుంది. దానివల్ల వచ్చిన చైతన్యంతో మనం ఏం చేస్తున్నాం? ప్రపంచం వైపు తిరుగుతూ ఉన్నాం, కానీ లోపలున్న ఆయన వైపు చూడట్లేదు. అది వెళదామా అంటే అడ్డుకుంటున్నాయి. ఏమిటో మాయా యవనికలు, తెరలు. ఆ ఒక్కసారి తెరలు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు గోచరిస్తుంది చిదంబర రహస్యం. అది గ్రహించండి అని చెప్పడానికే ఆ ఆలయంలో ఇప్పటికీ నియమం పెట్టారు మనకి. ఆ తెరలు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. చేయాలంటే ఏకైక సాధనం ఆ తెరల మాటున నర్తన చేసే శివుణ్ణి మన భావంలో భావించి ధ్యానించితే క్రమంగా వెనక ఉన్నదేమిటో ఆయనే దర్శనమిస్తాడు. తెరలన్నీ తొలగించే శక్తి ఆయనదే. పశుపతి కదా, పాసమోచకుడు ఆయన. ఆ పాసములు తెరలు తొలగించి తన యొక్క మూల చైతన్య శక్తిని ప్రదర్శింపజేస్తాడు. అటువంటిది ఈ చిదంబర రహస్యం అంటే. అందుకే చిదంబర ఆలయంలో సభలు చెప్పబడ్డాయి. చిదంబర స్వామి పేరు సభాపతి అని. ఈ సభాపతి అనే తత్వం చాలా గొప్పది. వేదాలలో సదసస్పతయే నమః అని మాట ఉంది. సదసస్పతయే నమః అంటే సదస్సులకు పతిగా ఉండేటటువంటి వాడు. సదస్సులు, ఇప్పటికీ సభలకు సదస్సులని పేరు. మనకు కూడా సభ అనే మాట వాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సభ అనే మాట? వేదాల నుంచి వచ్చింది. వేదాలలో సభ సభాపతి అనే మాట ఉంది. సభ సభాపతి అనే మాట ఎక్కడుందంటే వేదంలో, యజుర్వేదంలో రుద్ర నమకంలో చెప్పబడింది. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమః అని. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమః. సభాస్వరూపాలలో ఉండేవాడు, సభాపతిగా ఉండేవాడు అని శివునికి నమస్కారం అంట. సభ ఆయనే సభాపతి ఆయనే అన్నాడు. సభాపతి లేనిది సభ ఎక్కడ? సభాపతి అంటూ లోపల ఒకటి ఉంటే సభ అంటూ ఒకటి ఉంటుంది. సభాపతి లేనప్పుడు సభ లేదు. సభాపతి కోసమే సభ అంతా ఉంది. సభాపతి ఉంటేనే సభ నడుస్తుంది. సభాపతి లేకపోతే సభ నడవదు, ఎక్కడెక్కడ ఆగిపోవలసిందే. కనుక ఈ సభ నడవడానికి మూలమైన సభాపతి ఒకడు ఉన్నాడు లోపల నాట్యం చేస్తూ. ఆ సభాపతి ఆయన. మరి సభ కూడా ఆయనే అన్నారండి. మమును సభాపతి చైతన్యమే సభ నిండా వ్యాపించింది. ఈ సభ అంటే ఏమిటి? సభాపతి అంటే ఏమిటి? ఇది మనకు సంబంధించిన విషయం. అందువల్ల అబ్బో ఇంత జ్ఞానం అండి, మనకు ఎక్కదండి, మనకు అక్కర్లేదండి, ఏదో పెట్టగదలు చెప్తూ ఉంటే ఆనందంగా చప్పట్లు కొట్టుకు వెళ్ళిపోయి మళ్ళీ మా పరుగులో మేము పడతా ఉంటే కాదు. ఆలోచించండి, ఇది మనకు సంబంధించిన జ్ఞానం. హూయామయ్యి నేనెవడిని అని ప్రశ్నించుకుని చూస్తే మనకు సంబంధించిన జ్ఞానం అంతా ఇందులో ఉంది. సభ అంటే అసెంబ్ల్ అయ్యే చోటు అని అర్థం. అన్నీ ఎక్కడ అసెంబ్ల్ అవుతాయో సభ. మన శరీరమే సభ. ఈ శరీరం అంతా అనేకం అసెంబ్ల్ అయితే ఏర్పడింది కాదా? చెయ్యి, కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇలా ఇంద్రియములన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాలకు మళ్ళీ ఉపేంద్రియములు ఉన్నాయి. ఈ ఇంద్రియములు ఉపేంద్రియములు ఇవన్నీ ఒక దగ్గర అసెంబ్ల్ అయి ఉన్నాయి. దేనికి అది విడిగాలో? శరీర చెయ్యిమానాన చెయ్యి, కాలుమానాన కాలు, తలతోట పడిలో, అవన్నీ ఒక చోట ఉన్నాయి. ఈ ఒక్కచోట ఉన్నవి ఒకటే చైతన్యంతో పనిచేస్తున్నాయి. మీరు గమనించండి, కొంచెం ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది. ఒకటే చైతన్యంతో పనిచేస్తుంది. ఆ పాదమస్తకము ఒకటే చైతన్యం, ఒకటే చైతన్యం. కానీ కన్ను పని వేరు, చెవి పని వేరు. ఆ పని ఇది చేయలేదు, ఈ పని అది చేయలేదు. కానీ దాని చేత దీని చేత పని చేయిస్తున్న పని మాత్రం ఒక్కరిదే.
అది ఎవరిది? ఆపాద తలమస్తక తిర్య ఊర్ధ్వమధశ్చాయి రస్మయస్తస్య సంతత. ఆపాద తలమస్తక, ఆపాద తలం అంటే పాదము మొదలుకుని శిరస్సు వరకు మొత్తము వ్యాపించింది ఏదో ఆ చైతన్యం. ఆ ఇంత చైతన్యం నర్తిస్తుంది, ఆ చైతన్యమే చేతుల్లో వాటిలో నర్తిస్తుంది. కనుక సభ నిండా ఉన్నది ఒక చైతన్యం. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మనల్ని అబ్జర్వ్ చేసుకోవడమే జ్ఞానం అంటే ఇంకేమీ కాదు. బయట గుళ్ళో పూజ కాదు, శరీరం దేవాలయం, దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన అనేటటువంటి వాక్యం అంతా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇలా చూస్తే సభ ఏంటో తెలిసిపోయింది. కానీ సభే నేననుకోకూడదు, సభాపతి వైపు వెళ్ళాలి మనం. సభాపతి వైపు వెళ్ళాలంటే సభ అంతా కూడా సభాపతి వైపు తిరగాలి. అంతేగాని సభాపతి ఏమో మూల వేదిక మీద కూర్చుంటే సభ అంతా అటువైపు తిరిగి కూర్చుంది అనుకోండి, ప్రయోజనం ఏముంది? అదంతా సభాపతి వైపు తిరిగి కూర్చోవాలి. తిరిగి కూర్చున్నప్పుడే సభాపతి ఏమిటో అర్థమవుతుంది దానికి. కనుక దీనంతటికీ మూలమైన వాడెవడో వాణ్ణి చూద్దాం అని లోపలికి తిరగాలి. ఆ లోపలికి తిరగడమే అంతర్ముఖత్వం అనమాట. అది విశేషం. ఇక్కడ మీరు గమనించితే మన ఇంద్రియములన్నీ అంతర్ముఖీనములు కావాలి. ఇంత చైతన్యానికి ఏది మూలం అని లోపల విచారణ, అంతర్విచారణ, విచారణ, విచారణ. విచారం వల్లే తత్వం తెలుస్తుంది కానీ ప్రచారం వల్ల తెలియదు. విచారం కావాలి, విచారణ కావాలి, చింతన కావాలి, ఆలోచన కావాలి. అలా లోపలికి వెళ్ళినప్పుడు నెమ్మదిగా అర్థమవుతుంది ఇది మామూలు సభ కాదండి, దీని పేరు దేవసభ. అక్కడ 5 సభలున్నాయి మొత్తం. సభాభ్య సభాపతిభ్యశ్చ అనేటువంటి చిదంబరానికి సంబంధించిన మంత్రం అది, నటరాజుకి సంబంధించిన మంత్రం. రుద్రంలో కనబడే నటరాజు అక్కడ ఉంటాడు. అందుకే రుద్ర నమకాలు శివుడు అన్ని మూర్తుల్ని ఇస్తాయి కనుక చిదంబరమూర్తి అక్కడ ఉన్నాడనమాట రుద్రంలో. ఈ సభాపతి అయినటువంటి ఆ స్వామిని మనం అక్కడ దర్శనం చేయడం మొదలు పెడితే ఈ సభ మామూలు సభ కాదు. ముందు సభాజ్ఞానం కలగాలి అంటే శరీర జ్ఞానం, తర్వాత ఈ సభ దేవసభ అని తెలియాలి. దేవసభ అంటే దేవతలు ఉన్న సభ. ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియం ఇంద్రియంగా చూసాం కానీ కాదుట, ఇవి దేవతలట వీళ్ళందరూ కూడా అని మనకు శాస్త్రం చెప్తుంది. మన శరీరం నిండా దేవతలు ఉన్నారు. అందుకే దేవానాం దేవసదనం అని ఉపనిషత్తు చెప్తుంది. దేవతలకి దేవసదనం అంటే శరీరం. ఈ దేవసదనం అయినప్పుడు ఈ దేవసదనంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నాడు కదా, చేతికో దేవత, కాలుకో దేవత, ఇలా ఆ దేవతలను అనుగ్రహించడం బట్టి పనిచేస్తున్నాయి. ఈ దేవతలందరూ దేవదేవుడి యొక్క వెలుగులు వీళ్ళు. కనుక ఈ దేవతలందరూ తమకి మూలమైనటువంటి దేవదేవుడిని అర్థాన్ని చూస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన వెలుగులు మేమేము, ఆయన నాట్య విన్యాసంతో కదులుతున్న వాళ్ళము అని వీళ్ళందరూ ఆయనకు అభిముఖంగా తిరిగారు. అందుకే ప్రదోష వేళ దేవతలందరూ శివతాండవం చూస్తున్నారు అంటే అంతర్ముఖీనులమై ఆ లోపల ఉన్న స్వామిని చూడాలి. ఇది దేవసభ అయింది. ఈ దేవసభ కనకసభ అని తర్వాత చెప్తాడు. కనకసభ అంటే బంగారు సభ అని. బంగారు సభ అంటే బంగారం అంటే అర్థం ఏమిటి? మలినమంతా బాగా కరిగించి కడిగేసిన తర్వాత మెరుస్తుందే అది బంగారం. అలాగా జ్ఞాన సాధనతో పునీతమైనటువంటి మన యొక్క బుద్ధిశక్తి అంతా కలిపితే కనకసభ అన్నమాట. ఈ దేవసభ తర్వాత కనకసభ, దాని తర్వాత ఉన్నది చిత్సభ. చిత్సభాపతి, ఇది మహామంత్రం. ఇది చిత్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు చైతన్యము అని అర్థం. చైతన్యవంతమైన సభ అన్నమాట. ఇంత చైతన్యానికి ఏది మూలమో అది చిత్. అది చిత్సభ. మన యొక్క చైతన్యం బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు శరీరాన్ని అంటిపెట్టుకు తిరుగుతుంది, నిద్రా సమయంలో కలలో మనస్సును అంటిపెట్టుకుంటుంది. కానీ గాఢ సుషుప్తులు ఎక్కడుంటుంది? ఇది అటు మనస్సుతోని ఉండదు, ఇటు బయట శరీరంతో ఉండదు. అలాగని లేదా లేకుండా పోతే వీడు మరుసటి లేవడవాడు, అది ఉండి లోపల. అంటే అర్థం, వీడు నిద్రపోతున్నా దేహం పనిచేయకపోయినా మనస్సు పనిచేయకపోయినా బాహిరంగా పనిచేయకపోయినా దానిలో చైతన్య రూపంగా వదలకుండా చిద్ధాత ఒకటి ఉందన్నమాట. ఇంత చిత్తుకి ఏది మూలమో అది చిత్సభ, అదే హృదయ సభ అని అర్థం. ఆ చిత్సభలో ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి. ఆ చిత్సభ నటరాజు తాండవం చేసే మెయిన్ స్టేజ్ అనమాట. కనుక మనం ఆలయానికి వెళితే ఈ 5 సభలు మనం దాటి వెళతాం. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం 3 చెప్పుకున్నాం, కానీ ఇంకా విభజన చేస్తే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చెప్పుకున్నాం. ఆ కారణ శరీరానికి ఆవల చిదంబరంలో నాట్యం చేస్తున్నాడు స్వామి. నిజానికి ఈ 3 మళ్ళీ 5 చేసే పంచకోశములు అవుతాయి. ఈ పంచకోశములే అక్కడ 5 సభలుగా చెప్పబడుతున్నవి. వాటినే చిత్రాంబళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్య సభ, రాజసభ అని తమిళంలో వాళ్ళు చెప్తారు. చిత్రాంబళం అంటే చిత్సభ, మూలం నుంచి వస్తున్నాడు లెక్కేది చిత్సభ. పొన్నాంబళం అంటే కనకసభ, పెరంబళం అంటే దేవసభ, అటు తర్వాత నృత్య సభ, అటు తర్వాత రాజసభ. ఇవే పంచకోశాలతో ఉన్నటువంటి మన శరీరం. ఆ లోపల జరుగుతున్న శివతాండవం. కనుక మన శరీర విజ్ఞానమే చిదంబర విజ్ఞానం. కనుక ఈరోజు మనం చిదంబర క్షేత్ర వైభవం చెప్పుకుంటున్నామా అంటే, ఈ క్షేత్రం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ విధీయతే, ఈ క్షేత్రం గురించి చెప్పుకుని ఇది చిదంబర క్షేత్రం వైపు వెళ్ళవయ్యా ఈ క్షేత్రం నుంచి అనేటువంటి రహస్యాన్ని చెప్పుకుంటున్నాం. అంటే మనలో ఉన్న శివుణ్ణి చూసుకోవడానికి ఇదంతా సాధన అన్నమాట. ఈ సాధన బాగా పండాలి అంటే దీనికి అనువైన క్షేత్రానికి వెళ్ళాలి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ క్షేత్రంలో చేసే సాధనకి తొందరగా ఫలితం ఉంటుంది మనం ఇక్కడ చేసేదానికన్నా. కనుక చిదంబర క్షేత్రంలో కానీ చేసే సాధన మన హృదయంలో నర్తించే పరమాత్మని దర్శింపజేసి అక్కడ చిందులాడేటటువంటి ఆనందం యొక్క విజృంభణని చూపిస్తుంది. అదే ఆనంద తాండవం అనేటువంటిది. దాన్ని దర్శించాలి మనం. ఇది తాత్వికంగా చిదంబరం యొక్క రహస్యం. ఇలాంటి ఈ చిదంబర క్షేత్రం ఒక్కసారి తలుచుకుంటే ఎందరి భక్తుల చేత ధన్యత చెందిందో. అందులో ముఖ్యంగా మాణిక్యవాచకర్ అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు మాణిక్యవాచకుడు. అంటే మాణిక్యముల వంటి వచనములు పలికినటువంటి వాట. ఎంత దివ్యమైనటువంటి చరిత్ర. ఈ మాణిక్యవాచకుడు గురించి చెప్పుకుంటే శివుడు సంతోషిస్తాడు. ఈ మాణిక్యవాచకుడు పుట్టింది చిదంబరంలో. అంతేకాదు అనేక శివక్షేత్రాలు తిరిగి తిరిగి మళ్ళీ చిదంబరానికి వచ్చాడు ఆయన. ఈ చిదంబరంలో ఆయన చేసిన ఉపాసన అంతా ఇంత కాదు. ఈ మాణిక్యవాచకుడు ద్రవిడ భాషలో అనేకములైన రచనలు చేశాడు శివుడి మీద. ఆ రచనలు చేసి అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు. అందులో తిరువంబావై అనే ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం ఉంది. ఇందులో తిరుప్పావైలో 30 పాశురములు ఎలా ప్రసిద్ధో, తిరువంబావైలో కూడా 30 పదిగములు ఉన్నాయి విశేషంగా. అవి అంత ప్రసిద్ధి. ఇవి నిత్య పారాయణ యోగ్యములైనటువంటివి. మాణిక్యవాచకుడు రచించిన అద్భుతమైన గ్రంథాలలో ఇదొకటి. ఇవి కాక అతను ఇచ్చినది తిరుచ్చాళల్, తిరువాచకం, చిత్రాంబల్ కోవై ఇలాంటి రచనలు చాలా ఇచ్చాడు. ఇందులో అంతా శివతత్వం, ఈ శివనాట్య రహస్యములు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ శివుడు ఆయనకి ఇచ్చిన శక్తితో రచించినవి. కొన్ని అయితే శివుడే చెప్పేట చెప్తూ ఉంటే ఆయన రచించిన ఉన్నాయి. ఇదొక విశేషమే. అయితే ఒకసారి రాజసభలో, అంటే అక్కడున్న 5 సభల్లో రాజసభ ఒకటి, అది 1000 స్తంభాల మండపం. ఆ రాజసభలో చోళరాజులు ఇత్యాదులు పట్టాభిషేకం అక్కడ చేసుకునేవారట. ఆ రాజసభలో శివుని అనుగ్రహంతో రాజ్యపాలన చెయ్యాలని వాళ్ళు అక్కడ పట్టాభిషేకం చేసుకునేవారు. ఆ చోళరాజులు, పాండ్యరాజులు, చేరరాజులు వీళ్ళున్నారే మహాశివభక్తులు. చూడండి, వాళ్ళు కట్టుకున్న కోటలు ఏమిటో మనకు తెలియవు కానీ వాళ్ళు కట్టిన దేవాలయాలు మాత్రం ఇప్పటికీ అంత సుస్థిరంగా, అంత విస్తృతంగా నిలబడినాయి. అంటే వాళ్ళు తమ కోసం కాదు, స్వామి కోసం తమ గుండెనే కోలుగా కట్టేశారు. అంతేకాక శివతత్వాన్ని ప్రచణువు ప్రతిఫలింపజేసిన మహాత్ములు వారు. ఆ రాజసభలో వాళ్ళు పట్టాభిషేకాలు కూడా చేసుకుంటారు. ఆ రాజసభలో కూర్చొని ఒకసారి ఈ మాణిక్యవాచకుడు హృదయంలో శివదర్శనం చేసుకుంటూ తన్మయుడే పాటలు పాడుకుంటున్నట్ట. అది ఏం పాట పాడుతున్నాడో ఆయనకే తెలియదు. పరవశించి పాడుకుంటున్నాడు. పాడింది తర్వాత దాచుకుందామని కూడా ఆయనకు తెలియదు. పాటలన్నీ అయిపోయే ఊరుకున్నాడు ఆయన. ఈయన పాటలన్నీ పాడుతుంటే అక్కడికి వచ్చి మొత్తం రాసుకున్నట్టు శివుడు. శివుడు రాసుకున్నట్టు ఆ పాటలన్నీ రాసుకుని చివరికి సంతకం కూడా చేసేట శివుడు. విశేషించాడు, చేసి అంత ధనం అయిపోయాడు. ఆయన ఈ పాట రాసినట్టు తెలియదు, ఈ విషయాలు ఏవి ఆయనకు తెలియదు. ఈ లోపల ఉదయాన్నే అర్చకులు వెళ్ళి తలుపులు తెరిచి ఆ స్వామిని కొలుచుకోవడానికి వెళ్ళేటప్పటికల్లా చిదంబరం మామూలు క్షేత్రం కాదు, దేవతలు నిర్మించిన మహాక్షేత్రం. సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఆ శక్తి కనబడుతుంది మనకి. స్వామి ముందు 5 మెట్లు ఉంటాయి సరిగ్గా. అంటే పంచాక్షరి ద్వారా స్వామి గోచరమవుతాడని చెప్పడానికి పంచాక్షర సోపానములు ఉన్నాయి. 5 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల వద్ద కొన్ని పత్రములు వ్రాసిపడి ఉన్నాయట. ఆ పత్రములు చూస్తే అవి భూలోక పత్రాలు, దివ్యంగా ఉన్నాయి పత్రాలు. దాని మీద ఏదో చక్కటి రాత చివరి సంతకం ఉంది. వెంటనే ఈ అర్చకులు పట్టుకుని వచ్చి నిత్యం మాణిక్యవాచకుడు యొక్క స్థుతిని చూస్తున్నారు కనుక దీని అర్థం ఏమిటి అని అడిగేట. అది చదవగానే ఈయన కళ్ళ నీళ్ళు వచ్చాయి. నేను స్వామి కోసం రాసిన పాటని ఆయన భద్రపరిచేయడాని, సరే అర్థం చెప్తాను రండి అన్నట్ట. వీళ్ళందరూ వస్తున్నారు. ఈయన వాళ్ళ ముందు నడుస్తున్నాడు. శివుడు సంకీర్తన చేసుకుంటున్నాడు నటరాజస్వామిని. అలా వచ్చి ఆ నటరాజస్వామి ఎదురుగా నిలబడ్డాడు. నిలబడి వీటన్నిటికీ అర్థం అదిగో ఆయన అని చూపించట. అందరూ చూస్తూ ఉంటే ఈయన మహాజ్యోతిగా మారి ఆయనలో లీనమైపోయాడు. వీళ్ళందరూ చూస్తుంటే మాణిక్య ఇలాగా ఆ మాణిక్య వాచకాన్ని అనుగ్రహించితే మాణిక్యములంటి వచనాలు పలికిన మహానుభావుడు పలుకులు ఇప్పటికీ తమిళనాడు పారాయణ గ్రంథాలుగా ఉన్నాయి. సర్వం శ్రీ చిదంబర చిత్సభాష నటరాజ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.